சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
1:41
அதர்மாபிபவா கிருஷ்ண ப்ரதுஷ்யந்தி குலஸ்த்ரியஹ ஸ்த்ரீஷு துஷ்டாசு வார்ஷ்ணேய ஜாயதே வர்ணசங்கரஹ
அர்ஜுன கிருஷ்ண பரமாத்மடிதோ யுத்தம் செய்யடம் வல்ல எட்டுவண்டி துஷ்பரிணாமாலு துஷ்பலிதாலு மனம் எதிர்கோவலசி வஸ்துந்தி அனே விஷயான்னி விவரிஸ்துன்னாடு அர்ஜுனுடு. அலா செப்பேட்டப்புடு ஒக முக்கியமைன விஷயான்னி செப்பாடு அர்ஜுனுடு. குடும்பம் அனேட்டுவண்டிதி స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్త్రీ కనుక ఆరోగ్యవంతురాలైతే శారీరకంగా మానసికంగా తన కుటుంబాన్ని చక్కగా సరిదిద్దగలదు మంచి మార్గంలో. యుద్ధం చేయడం వలన ఎప్పుడైతే ఆ స్త్రీ తన భర్తని కోల్పోతుందో ఆ స్త్రీ ఒంటరి అవడం వలన ఆర్థికంగా సరి కుటుంబాన్ని సరిగా పరిరక్షించలేదు ఒంటరిగా. కనుక కుటుంబ యజమాని కావాలి, గృహస్థ యజమాని కావాలి. ఆ గృహస్థ యజమాని లేకపోతే ఆ గృహస్థురాలు గృహిణి తానుగా ఏమీ చేయలేదు. కనుక ఆ గృహంలో ఆ గృహిణి ఆ గృహస్థుడు ఇద్దరూ ఉండాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరు, వారిద్దరు ఉంటేనే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని చక్కగా చూసుకోగలరు అనే విషయం చాలా ముఖ్యమైనటువంటిది. దాని గురించి వివరించి చెప్తున్నాను. పోయినసారి ధర్మం అనేటువంటిది కుటుంబం మీద ఆధారపడి ఉంది. సమాజ ధర్మం కుటుంబం మీద ఆధారపడి ఉంది, కుటుంబం ధర్మం మీద ఆధారపడింది. కుటుంబం సమాజ ధర్మం రెండు ఒకటి మీద ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. సమాజంలో ధర్మం ఉండాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం ఉండాలి. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే సమాజంలో ధర్మం ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. కనుక ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఎదగాలి అంటే శారీరకంగా మానసికంగా ఆ వ్యక్తికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆదరణ కావాలి. అలా కావాలి అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లలకి ఎటువంటి సంస్కృతిని ఇవ్వాలి, నాగరికతని ఇవ్వాలి మనం అని తెలిసి ఉండాలి. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి, సంస్కృతి తెలిసి ఉండాలి, నాగరికత తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలి అంటే పటిష్టమైనటువంటి ఒక స్థిరమైనటువంటి కుటుంబం కావాలి. స్థిరమైన కుటుంబం అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి దంపతులు ఇద్దరూ కూడా సఖ్యతతో ఉండాలి. ఎంతో సఖ్యతతో ఉంటే ఆ కుటుంబంలో ఆ దంపతుల వల్ల ఆ పిల్లలకి సఖ్యత ఏర్పడుతుంది. కనుక మనం ధర్మం అంటే మూడు విధాలుగా చూడొచ్చు. అసలు ధర్మం అంటే ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ధర్మం అనేది మూడు కోణాల్లో చూడాలి. మనం ఒక్క ధర్మాన్ని మూడు కోణాలుగా చూడాలి, మూడు కోణాల్లో చూడాలి. ఏమిటి ఆ కోణాలంటే, మొదటిది విలువలు. ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించడం విలువ, సత్యం సత్యాన్ని పలకడం ఒక విలువ, అహింసని ఆచరించడం అది ఒక విలువ, ఇతరులను గౌరవించడం, అవతలి వారిని ఇరుగు పొరుగు వాళ్ళని ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించడం ఇది ఒక విలువ. ఇటువంటి ఈ విలువలు అనేక ఉన్నాయి. ఆ విలువల్ని పాటించడం ధర్మం. అది ధర్మానికి ఒక కోణం. ఒక కోణం నుంచి చూస్తే విలువలు అనేది ధర్మం అన్నాం. వాల్యూస్ అంటారు ఇంగ్లీష్లో. విలువలని ధర్మం అని పిలవచ్చు. అదేవిధంగా రెండవ కోణం ఏమిటంటే మన మనసులో ఉండే భావనలు, మన ఆలోచన దృక్పథం, దాన్ని కూడా ధర్మం అనొచ్చు. ఇది ధర్మం కాదంటుంటారు చూసారా, ఈ ఆలోచన ధర్మమైనది కాదు అంటుంటారు. భావన దాన్ని ధర్మం అంటారు. మంచి ఆలోచన అయితే ధర్మం, చెడు ఆలోచన అయితే అధర్మం అంటామా లేదా? కనుక ఆలోచనలు కూడా ధర్మం అని చెప్పవచ్చు. ఆలోచనల కోణంలో కూడా చూడచ్చు ధర్మాన్ని. మన ఆలోచనలు ధార్మికంగా ఉంటే మన పనులు ధార్మికంగా ఉంటాయి. పనులు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో నుంచే కదా వస్తాయి. ఆలోచనల నుంచే కదా పనులు వస్తాయి మనం చేసేవి. కనుక మన ఆలోచనలే ధర్మం అని పోల్చవచ్చు మంచి ఆలోచన. మూడవ కోణం ఏమిటంటే వైదిక కర్మలు, యజ్ఞయాగాది వైదిక కర్మలు, స్మార్త కర్మలు, ఈ కర్మలన్నీ ఉన్నాయి కదా, పండుగలు. ఇప్పుడు ఈ సంక్రాంతి వచ్చింది, ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో ఉన్నటువంటి కర్మలు. నాలుగు రోజులు మూడు రోజులు సూర్య పొంగలని మాట్టు పొంగలని అంటుంటారు కదా. ఇక్కడ మూడు రోజులు చేసేటటువంటి ఈ యొక్క సంక్రాంతి, ఇవన్నీ కూడా కర్మల కిందికి వస్తాయి. ఎన్నో పండుగలు ఉత్సవాలన్నీ చేసుకుంటాం, ఇవన్నీ కూడా కర్మలు అంటాం. వైదిక స్మార్త కర్మలు ఇవన్నిటిని కూడా ధర్మం అని అనొచ్చు. వైదిక కర్మలని కూడా ధర్మం అని చెప్పవచ్చు. కనుక ధర్మం అంటే ఏమిటి? విలువలు, భావనలు, వైదిక కర్మలు. అర్థమైంది? ఇప్పుడు ఈ యొక్క మూడింటిలో ఇది చాలా ముఖ్యం అనడానికి కారణం ఏమిటి? ఈ మూడు కోణాల్లో చూస్తే ధర్మం అని చెప్పి అన్నాం, ఇవి చాలా ముఖ్యం అన్నాం. దానికి రెండు కారణాలు. అవి ఎందుకు ముఖ్యం? విలువలు ఎందుకు ముఖ్యం? భావనలు ఎందుకు ముఖ్యం? వైదిక కర్మలు ఎందుకు ముఖ్యం? ప్రాధాన్యం ఏమిటి అనేది చాలా గంభీరంగా ఆలోచించబడింది మన శాస్త్రంలో. ఏమిటి అంటే ఆ విలువలు అనేటువంటిది మనసులో ఉంటాయి. పోయిన వారం చెప్పాను, ఒక వ్యక్తిని నేను గౌరవిస్తున్నాను, నాకు చాలా భక్తి అంటే, భగవంతుడి మీద నాకు చాలా భక్తి అంటే, మనసులో ఉన్న ఆలోచనను ఎలా వ్యక్తం చేస్తాం? భావన విలువ అనేటువంటిది మనసులో ఉంటుంది, ఎలా వ్యక్తం చేస్తాం? శారీరకంగా వాచికంగా వ్యక్తం చేస్తాం, నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి. ఇప్పుడు వివాహం జరుగుతోంది, కింద చూడండి. ఆ వివాహం చేస్తున్నారంటే ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, దండలు మార్చుకోవడం కాదు. ఎంత తతంగం చేస్తున్నారు కింద చూసారా? వివాహం అంటే కరెక్ట్గా వచ్చింది మనకి టాపిక్. కింద వివాహం జరుగుతున్నది, వివాహ వ్యవస్థ గురించి చెప్తున్నాం మనం. ఎంతమంది వచ్చినారు చూసారా? వాళ్ళందరూ మాకు ఈ యొక్క వివాహ వ్యవస్థ మీద మనకు విలువ ఉన్నది అని తెలియజేయాలంటే దండలు మార్చుకుంటే విలువ తెలుస్తుందా? తెలియదు. వాచికంగా ఆ మంత్రాలు చెప్తారు వాళ్ళు. వాచికంగా వివాహం జరిగేటప్పుడు మంత్రాలు చెప్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు, నన్ను ప్రేమిస్తున్నావులకు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనేది కాదు వివాహం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక మన ఇద్దరం దండలు మార్చుకుందాం, వివాహం అయిపోయిందా అని కాదు. ఆ విలువని, ఆ ప్రేమని వ్యక్తం చెయ్యాలి. మన ఇద్దరం కూడా కలిసి సహధర్మచారిణిగా నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు, మన ఇద్దరం ధర్మబద్ధంగా ఉంటూ మనం పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని ధర్మ మార్గంలో నడిపిద్దాము అని చెప్పి ఇద్దరు సంకల్పం చేసుకోవాలి. ధర్మ ప్రజా అభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చేసుకొని జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన ఇద్దరం కలిసి నడుద్దాం అని చెప్పి బోరుడన్ని పోన్లను అక్కడ సప్తపది అని చెప్పి అవన్నీ చేస్తారు. అట్లా చేసేటప్పుడు ఎన్నెన్నో సంకల్పాలు చెప్తారు వాళ్ళకి. వివాహం అంటే ఏదో శారీరక సుఖం కోసం కాదు, మానసిక సుఖం మా కోసం మాత్రమే కాదు, ధనం కోసం కాదు, దానికి వేరే పరమార్థం ఉన్నది. కనుక విలువలని మనస్సు ద్వారా, మనసులో ఉండే విలువని శారీరకంగా వాచికంగా వ్యక్తం చేయాలి. వ్యక్తం చేయడం కోసమే ఈ పూజ, వ్రతం, అభిషేకం ఇవన్నీ పెట్టారు. అలా వ్యక్తం చేయడానికి మనకు ఒక అవకాశం అది పూజ అనేటువంటిది, అర్చన అనేటువంటిది. అదేవిధంగా నోటి ద్వారా చెప్తాం, స్తుతి చేస్తాం భగవంతుణ్ణి. స్తుతి చేస్తూ ఆ భగవంతుని మీద నా యొక్క భక్తిని, మనసులో ఉన్న భక్తిని వ్యక్తం చేస్తాను. అందుకనే గుడికి వెళ్ళడం, పూజ చేయడం ఇవన్నీ కూడా నా మనసులో ఉన్న భగవంతుడి మీద విలువని నేను వ్యక్తం చేస్తున్నాను. అది ఒకటి ముఖ్య కారణం. ఎందుకు మనం ఈ పూజలు చేస్తున్నాం, ఈ యొక్క వ్రతాలు చేస్తున్నాం? మన పెద్దలకి, వాళ్ళకి కొన్ని షష్టబ్ద పూర్తిని జరుపుతాం. మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటినే కనుక షష్టబ్ద పూర్తి చేస్తారు. పిల్లలు జరుపుతారు, మళ్ళీ వివాహం చేస్తారు. వివాహం అంటే ఇంకొక ఆవిడతో కాదు, వాళ్ళిద్దరికి వివాహం, మళ్ళీ తాళి కట్టడం, మళ్ళీ చేయడం అంటే ఏమిటి, ఇంతకాలం మనం జీవించి ఉన్నాం ఒకటిగానే అని సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ చేస్తారు. ఎంత గొప్ప ఆచారం చూడండి మనం. కనుక ఇటువంటి అవకాశం మనకు వ్యక్తం చేయడానికి అవకాశం వస్తుంది, అందరూ ఒకచోట కలవడం. రెండవ కారణం ఏమిటి, మొదటిదేమో కాయికంగా వాచికంగా వ్యక్తం చేయడానికి మన మనసులో ఉన్న విలువలను భావనలను మనం, వైదిక కర్మలు ఉండాలి. లేకపోతే భావనలు విలువల్లో ఎట్లా వస్తుంది మనకు తెలియదు కదా. వైదిక కర్మల ద్వారా మనం వ్యక్తం చేయగలం, అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు మన సంప్రదాయంలో పండుగలు వస్తాయి, అనేకమైనటువంటి పండుగలు. ఈ పండుగలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వివాహం వేడుకలు, వేడుకలు వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. అందరు కలవడం వల్ల అది సమాజానికి ఆరోగ్యం. సమష్టిగా అందరు ఒకచోట కలవడం, ఆ పండుగ జరుపుకోవడం, ఆ వేడుక జరుపుకోవడం అది వ్యక్తి ఆరోగ్యానికి మంచిది. అంతేగాని ఎక్కడో మేము పెళ్లి చేసుకున్నాం, దండలు మార్చుకున్నాం, అది మన సమాజంలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరంటే అగ్ని సాక్షిగా ఒకరికొకరు వివాహం చేసుకోవడం, ఆ చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు వాళ్ళందరినీ పిలవడం, బంధువులందరినీ, వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందడం, ఇవన్నీ చాలా. ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అంటారు, ఖర్చు పెట్టడం అని అవన్నీ ఆపేసేసి రిసెప్షన్ మాత్రం ఖర్చు పెడతారు. ఇప్పుడు వాళ్ళు కొనుక్కునే డ్రెస్ సూట్ 1,000 రూపాయలు ఉంటుంది, ఆ ఖర్చును వివాహానికి పెట్టచ్చుగా. కనుక వివాహానికి మనం ఖర్చు పెట్టాలి, అంతేకాని వీడియోల కోసము, రిసెప్షన్ కోసము 100 ఐటమ్స్ చేసి తినలేక అవన్నీ పారేసి వాటికే ఖర్చు పెట్టాలి? వేద పండితుల్ని పిలిపించి వేద మంత్రాలు చదివిస్తూ ఆ వేద మంత్రాల అర్థం వింటూ వివాహం చెయ్యాలి, అది పద్ధతి. కానీ ఇప్పుడు వేడుక వివాహ అనేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఒక ఏదో తేనేటి విందులాగా తయారు చేశారు. తినడం, వీడిలో చూసుకోవడం, పోవటం, రిసెప్షన్, అది కాదు వివాహం అంటే. ప్రతి మంత్రానికి అర్థం చెప్పాలి, మనం వినాలి అది జరిగేటప్పుడు, అప్పుడు దాని విలువ తెలుస్తుంది మనకి. అటువంటి విలువ మనకు తెలియాలి అంటే ఆ వివాహం ఆ పద్ధతిలో జరగాలి. పండుగలన్నీ చేసినప్పుడు అందరూ ఒకచోట కలవడం, ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా చాలా అవసరం. దేని కొరకు అని అంటే ఇవన్నీ చేయడం వల్ల మనకు మానసికమైన ఆరోగ్యం వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మానసిక నిపుణులందరూ వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఆరోగ్యానికి పూజలు వ్రతాలు అవసరం అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. మానసిక నిపుణులు, సైకాలజిస్ట్లు చెప్పారు, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వాతావరణం కావాలి, దానికి దైవ పూజ దైవ ఆరాధన చాలా అవసరం అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. కనుక అటువంటి ఆలోచన విధానం మనకు కావాలి అని చెప్పి కుటుంబంలో రెండు కారణాలు చెప్పాను. ఇప్పుడు విలువలను వ్యక్తం చేయడం నమస్కారం పూజల ద్వారా, మళ్ళీ ఆ వేడుకలు వాటి వల్ల రెండో కారణం ఏమిటి, అందరూ కలిసి ఒక చోట ఉండటం చెయ్యటం, భోజనం చేయడం కానీ పండుగలు జరుపుకోవడం కానీ ప్రార్థన చేయడం కానీ అందరూ కలిసి చేయాలి. అలా కలిసి చేయడం వల్ల మనకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వస్తుంది. అలా ఆరోగ్యం వచ్చినప్పుడు మనిషికి ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడైనటువంటి పౌరుడు అవుతాడు, సిటిజన్ అవుతాడు దేశానికి. అప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉంటాడు, సమాజానికి క్షేమం, అతనికి క్షేమం. అటువంటి వ్యక్తి వివాహం చేసుకున్నాడు అనుకోండి, తన భార్యని పిల్లల్ని కూడా సక్రమంగా పెంచుతాడు తర్వాత తరాలకి. కనుక వివాహం అనేటువంటిది ఎంత అవసరం, ఎంత కుటుంబం అనేటువంటిది దాని యొక్క పరిరక్షణ ఎంత అవసరం అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. వర్ణ సంకరం అంటే ఏమిటి, ఒక కులం వాళ్ళు వేరొక కులం వాళ్ళని తెలుసుకోవడం వర్ణ సంకరం అంటారు. ఒక క్యాస్ట్ వాళ్ళని ఇంకొక క్యాస్ట్ వాళ్ళు వివాహం చేసుకోవడం, ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని వివాహం చేసుకుంటారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పబడింది, విలువలు భావనలు ఆలోచనలకి అవి వృద్ధి చేయడానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటే సరిపోతుంది, వివాహమే అక్కర్లేదు దానికి. విలువలు పాటించడానికి నీతి న్యాయం నిజాయితీకి ఒక మంచి గవర్నమెంట్ ఉంటేనే అందరినీ పాటింపజేస్తుంది, దానికి వివాహం అక్కర్లేదు. మన మనసులో ఉన్న భావనలు చక్కగా వ్యక్తం చేసుకోవడానికి మనల్ని అవన్నీ చేయడానికి కూడా వివాహం అవసరం లేదు. మంచి గవర్నమెంట్ ప్రభుత్వం ఉంటే, నాయకుడు ఉంటే వాళ్ళందరినీ మంచిగా నడిపిస్తాడు, న్యాయంగా నడిపించగలడు, వాళ్ళ మంచి భావనలు వ్యక్తం చేయించగలడు. కానీ వివాహం గనక లేకపోతే, వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. దానికి మాత్రం వైదిక కర్మలు చేయాలి అంటే ప్రభుత్వం చేయిస్తుందా, నీతిగా ఉండరా న్యాయంగా ఉండు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి లేకపోతే శిక్ష వేస్తానంటే అందరూ కొంత మాట వరకు వింటారు. కానీ వైదిక కర్మలు చేయించాలి అంటే ఒక మతంలో వాడు ఇంకొక మతం వాళ్ళని చేసుకున్నారే అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు హిందువులు క్రైస్తవుల్ని, క్రైస్తవులు హిందూ అబ్బాయి క్రైస్తవుల అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా. క్రైస్తవుల్లో పుట్టినరోజు ఎలా జరుపుకుంటారు, క్యాండిల్స్ వెలిగించి, 16 ఏళ్ళు అయితే 16 క్యాండిల్స్, 20 ఏళ్ళు అయితే 20 క్యాండిల్స్ వెలిగించి ఏం చేస్తారు, ఉఫ్ నార్పుతారు. అది క్రైస్తవులు చేసుకునేటటువంటి పుట్టినరోజు. మన హిందువులు ఎట్లా చేసుకుంటాం పుట్టినరోజు, ఆరతిస్తాం, దీపం వెలిగిస్తాం, గుడికి వెళతాం, పూజ చేస్తాం, ఇక్కడ వెలిగించడం అక్కడ ఆర్పడం. ఇప్పుడు హిందువుల అబ్బాయి క్రైస్తవుల అమ్మాయి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఏ పుట్టినరోజు చేసుకోవాలి వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఏం పుట్టినరోజు చేస్తారు చెప్పండి, దీపం వెలిగిస్తానా ఆర్పుతానా. హిందువుల ప్రకారం దీపం ఆర్పడం అమంగళం, దీపం వెలిగించడం మంగళం హిందువుల ప్రకారం. క్రైస్తవుల ఆచారం దీపం ఆర్పడం, అది వాళ్ళ ఆచారం. ఒక్క పుట్టినరోజు పండుగకే ఇంత తేడా ఉంటే ఇంకా మిగతా విషయాల్లో ఎంత తేడా ఉంటుందో ఊహించండి. చూసారా ఏముందండి, అందరూ మనుషులే కదా, ఎవరిని చేసుకుంటే ఏముంది అన్నారు. వివాహం చేసుకునేది దేనికోసం, వైదిక కర్మల అనుష్ఠానం కోసం. వివాహం వైదిక కర్మ అనుష్ఠానం కోసం మాత్రమే. ఆ విషయం ఇక్కడ అర్జునుడు గుర్తు చేస్తున్నాడు. వర్ణ సంకర అంటే ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని చేసుకుంటే ఆచారాలు మారతాయి, గోత్రాలు మారతాయి, సూత్రాలు మారతాయి, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళకి కర్మలు ఏమిటో తెలియదు. అసలు ఈ కర్మలు చెయ్యాలంటే హిందువులో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, కానీ అందులో ఉన్న వాళ్ళకి ఆ మతం వాళ్ళకి ఏం తెలుస్తాయి. కనుక ఆ వైదిక కర్మలు చేయకపోతే మనిషి సంస్కారాన్ని ఎట్లా పొందుతాడు, వైదిక ధర్మం ఎట్లా నిలుస్తుంది? దేవుడంటే మనకున్న భావన వేరు, వాళ్ల భావన వేరు, ఆ మతాల వాళ్ల భావన వేరు. కనుక మన వైదిక కర్మల్లో మనం పాముకు పాలు పోస్తాం, పుట్టలో పాలు పోస్తాం, చెట్టును పూజిస్తాం, మనకు అంతా దేవుడు అనేటటువంటి భావన మనది. వాళ్ళేమో దేవుడంటే స్వర్గంలోనే ఉంటాడు దేవుడు అనేది వాళ్ల భావన. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఆ మతం ఈ మతం వాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో చెట్టు తులసికి పూజ చేస్తుంది రోజు, అదే క్రిస్టియన్ అబ్బాయి వచ్చి ఏంటి చెట్టు తులసికి పూజ చేస్తావు ఏంటి అంటాడు. ఈ అమ్మాయి కొద్ది రోజులకు మానేస్తుంది, వివాహం చేసుకున్న తర్వాత అలవాటు పోతుంది కదా ఇంకా తులసికి పూజ చేయడం ఏమిటంటారు. అదే హిందువుల అబ్బాయిని కనుక చేసుకుంటే ఆ అబ్బాయికి తెలుసు తులసి పూజ అంటే ఏమిటో, ఎందుకు చేస్తున్నాము. కనుక భార్య చేస్తూ ఉంటే ప్రోత్సహిస్తాడు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మన నదిలో స్నానాలు చేస్తాం పోయి, దీపావళి అప్పుడు గంగా స్నానం చేయడం, సంక్రాంతి అప్పుడు సముద్ర స్నానం చేయడం, ఇవన్నీ మనకు సూర్యుడికి నమస్కారం చేయడం, సూర్యుడు ఉత్తరాయణానికి మారుతున్నప్పుడు దానికి ఒక ప్రభావం ఉంటుంది ఆ తేజస్సు ఆ శక్తికి అనేటువంటి ఉత్తరాయణ కాలం గురించి మన హిందువులకు తెలుసు. ఈ హిందువుల అబ్బాయో అమ్మాయో క్రైస్తవులను ముస్లింలను చేసుకుంటే వాళ్ళకి ఉత్తరాయణం లేదు, సముద్ర స్నానం ఉండదు, దాని విలువ తెలియదు వాళ్ళకి, చూసారా. కనుక వివాహం అనేటువంటిది ఒకే మతంలో ఎందుకు చేసుకోవాలి అంటే వైదిక ధర్మ అనుష్ఠానాన్ని. అంతేకాదు మరొక మతంలో చేసుకుంటే ఏమవుతుంది, పితృలకి శ్రాద్ధం పెట్టే వాళ్ళు కూడా ఉండరు అంటున్నాడు అర్జునుడు తర్వాత శ్లోకంలో చూడండి 42వ శ్లోకం. ఈ వర్ణ సంకరం వల్ల ఏమవుతుంది అన్నాడు. ఎవరైతే ఏమండి, అందరూ మనుషులే కదా అన్నారు. మనుషులు కాదని ఎవరు చెప్పారు? మేము అన్నామా మనుషులు కాదని? అందరు మనుషులు కావాలని, మనుషులని మాకు తెలియదా ఏమిటి? ఏంటి వాళ్ళు చెప్పడం మనకు పిల్లలు ఏమో అందరు మనుషులే కదా అంటారు, ఏదో మనకు తెలియనట్లు. అందరు మనుషులు కాదని మేము అన్నామా? అనలేదు కదా. కనుక పిల్లలకి తెలియదు మనం వివాహం చేసుకునేది వైదిక ధర్మ ప్రతిష్టాపనకు కోసమే కానీ ఏదో శారీరకంగా కాసేపు జీవించడం కోసం కాదు. ఇది అర్థం కాకనే ఇప్పుడు మన సమాజంలో ఉన్న అనేక సమస్యలకు కారణం మతాంతర వివాహాలు చేసుకోవడం వల్ల వైదిక ధర్మం నశిస్తుంది అన్నాం. అన్ని మతాలు సామరస్యంగా ఉండాలి అంటే వివాహం చేసుకుంటే సామరస్యంగా ఉంటారా ఏంటి? దానికి వివాహం ఎందుకు చేసుకోవడం? అన్ని మతాలు మంచివి, అన్ని మతాలు వాళ్ళ వాళ్ళ పూజ చేసుకోండి అనొచ్చు కదా, సామరస్యానికి వివాహం చేసుకోవాలా ఏమిటి? వివాహం చేసుకోవడంలో అవతల మతాల వల్ల ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు, మనసులో ఘర్షణ, వాటి వల్ల వచ్చేటటువంటి విభేదాలు. అందుకని ఇద్దరు నీది నువ్వు చేయొద్దు నాది నేను చేయను మన ఇద్దరు ఏమీ చేయొద్దు అనుకున్నారు, సరిపోయింది. ఎందుకంటే నావి చేస్తే నీకు కోపం వస్తుంది, మా పూజలు చేస్తే నీకు కోపం వస్తుంది కానీ మధ్యలో ఏమి చెయ్యొద్దు అన్నాను. ఏమవుతుంది అప్పుడు? ఇదే వివాహం అంటే. కనుక ఇద్దరు చక్కగా ఒకే మతం వాళ్ళు, ఒకే గోత్రం అంటే, ఒకే గోత్రం అంటే సగోత్రం చేసుకోకూడదు, మళ్ళీ మాతృ కాని తండ్రికి తండ్రికి సంబంధించిన ఒకే గోత్రంలో వాళ్ళు చేసుకోకూడదు. దానికి ఎన్నో చెప్పబడినాయి, ఒకటి కాదు రెండు కాదు చెప్తూ పోతే సంవత్సరాల తరబడి చెప్పచ్చు. తర్వాత చూడండి 42లో ఈ స్వర్ణ సంకరం వల్ల ఏమవుతుంది అంటున్నాడు. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో శేషాః లుప్త పిండోదక క్రియా. కులస్య సంకరః నరకాయ ఏవ. మతాంతర వివాహం గనక చేసుకుంటే ఆ యొక్క కుల ధర్మాన్ని పాటించకపోవడం వల్ల వైదిక ధర్మాన్ని పాటించడానికి ఆస్కారం ఉండదు. ఆ ఆస్కారం లేకపోవడం వల్ల ఈ శ్రాద్ధం పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉండదు. హిందువుల్లోనే శ్రాద్ధం పెట్టడం అనేటువంటిది ఉన్నది, నాందీ శ్రాద్ధం అంటారు. ఒక వ్యక్తి చనిపోతే కుటుంబంలో పెద్ద వ్యక్తి ఆయన పోయిన తర్వాత 13వ రోజు చేస్తారు, నెలకు ఒకసారి చేస్తారు, ముందు సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఆ యొక్క ఆత్మ జీవుడు ప్రయాణించి మంచి లోకాలకు వెళ్ళడం కోసం శ్రాద్ధ కర్మ చేస్తారు. దానికి ఈ మన వేదాల్లో శాస్త్రంలో చెప్పబడింది. వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు అనే దానికి సూక్ష్మ శరీరంలో ప్రయాణం చేస్తారు మొదట. అలా ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తారు, తర్వాత మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తారు. ఇవన్నీ చెప్పబడినాయి. వాళ్ళు ఇంకొక శరీరంలో ప్రవేశించే వరకు వాళ్ళకి ఆహారం నీళ్లు మనం ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు మరొక శరీరంలో ప్రవేశించి ఆహారాన్ని వాళ్లకు వాళ్ళు సంపాదించుకునే వరకు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ పితృలకు మనం ఇక్కడ పిండ తర్పణాలు వదలాలి. ఆ పిండం దానం చేసేటప్పుడు వాళ్ళకి అది వెళ్ళి వాళ్ళు ఆనందంగా దాన్ని స్వీకరిస్తారు అనేటువంటిది మన యొక్క సంప్రదాయం. ఆ యొక్క ప్రార్థన చేయకుండా ఈ రోజుల్లో ఆ వివాహం ఇద్దరు చేసుకున్నప్పుడు ఒకే మతంలో మన దాంట్లో శ్రాద్ధ కర్మ ఉన్నది. ఇది చేయడం వల్ల పితృలకి ఒక శాంతి జరుగుతుంది, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఆకలికి అలమటిస్తూ ఉంటే మనకు ఆశీస్సులు ఉండవు, మనకేదో ఒక లోపాలు జరుగుతాయి కుటుంబంలో అని చెప్పి అంటారు. కనుక అటువంటి పితృదేవతలకు ఆ శ్రాద్ధం పెట్టాలి అంటే ఈ రోజుల్లో నమ్మకం పోయింది. శ్రాద్ధమా, వాళ్ళు ఎక్కడ తింటున్నారు, నువ్వు చూసావా అని అడుగుతారు. పితృదేవతలకి పిండ తర్పణాలు ఇచ్చేటప్పుడు, ఇక్కడ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు వాళ్ళు తింటున్నారా నువ్వు చూసావా, ఎందుకు ఎన్ని పెట్టడం అని అడిగితే ఏం చెప్పాలి? మనం ఏం చూడలే, శ్రద్ధతో చేసుకున్నాం, దాన్ని శ్రాద్ధం అన్నారు. శ్రాద్ధ కర్మ అంటే ఏమిటి? శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అన్నాం. ఈ శ్రాద్ధ కర్మ ఇలా చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది, మేము చేసుకున్నాం. ఇప్పుడు అదే మతాంతర వివాహం చేసుకున్నారనుకోండి, వాళ్ళకేమో నమ్మకం ఉండదు. అందుకని ఈ అబ్బాయిని ఒకవేళ శ్రాద్ధ కర్మ చేయాలన్నా కూడా అది ఎందుకు అంటుంది వాళ్ళ ఆవిడ. సపోజ్ వేరే మతం ఆవిడ్ని చేసుకున్నాడే అనుకోండి, శ్రాద్ధ కర్మ ఏమిటి? ఈ డబ్బులు పెట్టి, ఈ అన్నం పెట్టి అక్కడ అనాథాశ్రమంలో పిల్లలకి పెడితే సరిపోతుంది కదా. అలా బ్రాహ్మణులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్లే శ్రాద్ధ కర్మలు పెట్టకుండా ఇవన్నీ ఎందుకు? మనం అనాథాశ్రమంలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ అన్నదానం చేస్తే పితృదేవతలకు శాంతి లభిస్తుందిట. ఎవరు చెప్పారు? నీకెట్లా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. అట్లయితే వేదం కూడా చెప్పచ్చు కదా, అందరు అనాథాశ్రమంలో పెట్టండి, పితృలందరూ శాంతి పొందుతారని చెప్పచ్చుగా వేదమే. వేదంలో ఎక్కడ చెప్పలేదు అట్లా. కనుక అనాథాశ్రమంలో పెట్టిన మాత్రాన శ్రాద్ధ కర్మ యొక్క ఫలితం నీకు రాదు. ఇది చాలా మంది చేస్తున్నారు అట్లా. అనాథాశ్రమానికి డబ్బులు ఇచ్చేసేసి ఆ డబ్బులు ఇస్తే ఇంక వాళ్ళే పెట్టుకుంటారు అన్నం, అన్నదానం చేయడం శ్రాద్ధ కర్మకు బదులుగా. ఎందుకంటే ఇక్కడ కూర్చోవాలి, చెయ్యాలి, ఇవన్నీ కదా. అక్కడంటే డబ్బులు ఇస్తే వాళ్ళే చేసుకుంటారు. పూజలు కూడా అంతే, గుడి పూజారికి డబ్బులు ఇచ్చి అట్లా మా పేరు చేయండి, ఆయన పేరు ఆయనకు పుణ్యం వస్తుంది, మనకే గోత్రం నక్షత్రం అన్ని చెప్పి ఆయనే చేయమని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది గుడికి వెళ్లకుండా. అందుకే పోస్టులోనే పంపిస్తారు చూసారని, పోస్ట్ కాదు ఇప్పుడు అంతా ఆన్లైన్ వెబ్సైట్ లో నుంచి పంపిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళడం, పూజలు చేయడం ఇవన్నీ టైం వేస్ట్. ఆన్లైన్ లో పూజలు ఇవన్నీ జరిగితే మతాంతర వివాహం చేసుకుంటే శ్రాద్ధ కర్మ లేకపోతే పిండ ఉదక క్రియాహ పతంతి అన్నారు. అంటే నరకం, వీళ్ళు నరకానికి వెళతారు అంటున్నాడు అర్జునుడు. సంకరహ, సంకరం వల్ల, వర్ణ సంకరం వల్ల ఆ వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలియదు కదా. అవతల మతం వాళ్ళకి మనం చేసే పూజలు కర్మలు వాళ్ళకి, మన వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఇంక వాళ్ళకేం తెలుస్తుంది, ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు. ఒక అబ్బాయి అట్లాగే వచ్చాడట, అమెరికా నుంచి వచ్చాడు వివాహానికి. పూజారి వెనక ఇక్కడ కూర్చొని ప్రాణాయామం భూమి భూర్భవస్సు అని చెప్పి ముక్కు పట్టుకో అన్నట. ముక్కు పట్టుకుంటే ఈ అబ్బాయి ముక్కు పూజారి ముక్కు పట్టుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉండి ఇక్కడ శాస్త్రాన్ని విని ఇక్కడ కల్చర్లు అలవాటైతే ఈ ముక్కు పట్టుకోవడం అంటే ఎందుకు తెలుస్తుంది. అక్కడ చదువులు అక్కడ అలవాట్లు అయిపోయి ఏమి ముక్కు పట్టుకోండి, పూజారి ముక్కు పట్టుకున్నాట. కనుక ఆక్షేపణ చేయాలంటే నీళ్లు తాగాడు. నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ చేయి కడుక్కో అంటే ఆ నీళ్లు మళ్ళీ ఉమ్మేశాడు అగ్నిహోత్రంలో. నోట్లో నీళ్లు మనం తాగుతాయం కదా, ఆచమనం చేసిన నీళ్లు తాగాలి కదా, నోట్లో నీళ్లు ఇచ్చేసాడు. అట్లా ఉంటే పనులు ఏం చేయాలో తెలియదు కదా. కనుక మతాంతర వివాహాల వల్ల వర్ణ సంకరం ఏర్పడటం వల్ల, ఆ వర్ణ సంకరం వల్ల శ్రాద్ధకర్మలు పోతాయి. శ్రాద్ధకర్మలు లేకపోతే మన పితృదేవతలందరూ పిండాన్ని పొందలేని వాళ్ళు అవుతారు. లుప్త పిండ ఉదక క్రియా, క్రియ అంటే శ్రాద్ధకర్మ. లుప్తం అంటే లేకపోవడం, నష్టపోవడం. లుప్తం అంటే పొందకపోవడం. ఏమిటది? పిండ ఉదకం. పిండం అంటే అన్నం, ఉదకం అంటే నీళ్లు. అందుకని దాన్ని తర్పణం అంటారు. తర్పయతి తర్పయతి తృప్త తృప్య తృప్య తృప్తి అంటారు. మీరు తృప్తిని పొందండి, మీరు తృప్తిని పొందండి అని చెప్పేదే తర్పణం. తృప్తి ధాతులో నుంచి వచ్చింది తర్పణం. తృప్తిని వాళ్ళ పితృదేవతని తృప్తి పొందించడమే తర్పణం అంటారు. ఇలన్నీ మనకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే గానీ తెలుస్తాయి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ చదువులు అవడం వల్ల ఇవి చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా కూడా ఇవన్నీ మూర్ఖత్వం అని చెప్పి కొట్టి పారేస్తున్నారు. మొదటి అధ్యాయంలోనే చూడండి, అర్జునుడు ఎంత ఇన్ని విషయాలు తెలుసు అర్జునుడికి. సంకరో నరకాయైవ, అలా పితృదేవతలకి ప్రార్థన పెట్టకపోవడం వల్ల నరకాయైవ అంటే నరకాయ అంటే వీళ్ళకి నరకమే స్థానం. నరకాయైవ కులజ్ఞానం కులస్య చ కులస్య సంకరః నరకాయ ఏవ. నరకమునకు నరకము కొరకు కారణమవుతుంది, నరకాన్ని పొందుతారు. కులజ్ఞానం, కులము నాశనము చేసిన వాళ్ళు అని అర్థం. మతాంతర వివాహాలు చేసుకొని వ్యామోహంతో కులధర్మాన్ని వదిలిపెట్టి కుల ఆచారాన్ని వదిలిపెడితే వాళ్ళ యొక్క పద్ధతులు, మన ఇంట్లో ఉదయం నుంచి రాత్రి దాకా మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. భోజనం చేసేటప్పుడు, చేయి గడుక్కునేటప్పుడు, తినేటప్పుడు, పదార్థాల వడ్డించేటప్పుడు ఏ పదార్థం ముందు తినాలి, ఎప్పుడు తినాలి, అన్ని ఆచారం ఇవన్నీ. దాని అన్ని ఆరోగ్యం కోసం పెట్టారు ఇవన్నీ. కనుక ఇటువంటి ఆచారాలు, కులజ్ఞానం, కులజ్ఞానం అంటే కులం అంటే ఇక్కడ కుటుంబం. ఎప్పుడైతే వర్ణ సంకరం ఏర్పడుతుందో ఆ భార్యాభర్తలకి ఇద్దరికి వైదిక ధర్మం, వైదిక కర్మ ఉండదు. వైదిక కర్మ లేకపోతే వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతారు? ఆచారం చెప్పాను కదా, పుట్టినరోజు అంటే దీపం ఆర్పుతారు. అప్పుడు అదేమైంది? కుటుంబానికి అమంగళం. కనుక ప్రతిదానికి ఒక రిచువల్ అంటారు. వైదిక కర్మ అంటే రిచువల్ అని అర్థం. ఒక వైదిక కర్మ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉన్నది. ఇప్పుడు మన వైదిక కర్మలు అంటే పిచ్చి అంటారు వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు చేసేది మాత్రం ఏమిటి? ఏదైనా ఓపెనింగ్ చేస్తారనుకోండి, పెద్ద పెద్ద షాపులు, బిజినెస్ సెంటర్లు, వాళ్ళు ఏం చేస్తారు? రిబ్బన్ కడతారు. ముందు రిబ్బన్ కట్టి కొబ్బరికాయ కొడతాడు. రిబ్బన్ ఎందుకు కట్ చేయడం? అది ఒక వైదిక కర్మ లాంటిదే కదా. వాళ్ళకి అది పిచ్చి అని అంటే ఊరుకుంటావా నువ్వు? పిలిపిస్తా, పెద్ద పెద్ద వాళ్ళని పిలిపిస్తే రిబ్బన్ కట్ చేయిస్తాడు. రిబ్బన్ కట్టింగ్కి ఓపెనింగ్కి ఏంటి సంబంధం? అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్లో చూడండి, అందరు ఫ్లాగ్ పట్టుకొని నడుస్తారు. ఫ్లాగ్ పట్టుకుని నడుస్తూ అందరు సల్యూట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏమిటి? రిచువల్స్ అంటారు వాటిని. అక్కడక్కడ ఆ స్థానాల్లో మనం పాటించవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి పాటించేటప్పుడు ఒక డెకరం అంటారు దాన్ని, ఒక పద్ధతి, ఒక వ్యవస్థ ఉంటుంది దానికి. అదేవిధంగా కుటుంబంలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వైదిక కర్మ అనుష్ఠానం వల్ల పిల్లలు చక్కగా ఎదుగుతారు. ఆ ఎదిగేటప్పుడు వాళ్ళకి మంచి విలువలు, భావనలు వ్యక్తం చేయడం, ఆరోగ్యకరంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అందరినీ ప్రేమించడం. మనం చూడండి, ఈ పంచభూతాలని మనం విలువతో చూస్తాం. విలువలంటే ఏమిటి? నేను భూమిని పూజిస్తాను, భూమికి విలువ ఇవ్వాలి కదా. మనం ఎలా పూజిస్తాం? పొద్దున్నే నమస్కారం చేస్తాం, భూవందనం చేస్తాం, పాదస్పర్శం శమస్వమే అని నమస్కారం చేస్తాం. అదేవిధంగా జలం, నీటిని కూడా పూజ చేస్తాం. అదేవిధంగా అగ్ని, అగ్నిని కూడా మనం పూజ చేస్తాం, వాయువుకు పూజ చేస్తాం, అన్ని పంచభూతాలకి పూజ చేస్తాం మనం. అదేవిధంగా మనుషులకి విలువనిస్తాం, ప్రపంచంలో ఉన్న వస్తువులకి విలువనిస్తాం, మిగతా జీవరాశులకి విలువనిస్తాం. మన తల్లిదండ్రులని గౌరవించడం, తల్లిదండ్రులకు పూజ చేయడం, సోదరులు సోదరిమణులు వీళ్ళందరూ కూడా ఒకరికొకళ్ళు పండుగలు ఉన్నాయి వాళ్ళకే, అక్కా చెల్లెళ్ళ పండుగలు, అన్నా చెల్లెళ్ళ పండుగలు అని పండుగలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి గౌరవించుకోవడం చాలా అవసరం. ఆ వ్యక్తి ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే చక్కగా ఆరోగ్యంగా వ్యక్తి ఎదుగుతాడు. ఆ ఎదగడం కోసమే ఇవన్నీ మనకు పండుగలు వేడుకలు పెట్టారు. అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు ప్రధానం, అందరూ రావడం చక్కగా మాట్లాడుకోవడం ప్రధానం. కానీ ఇప్పుడు డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ ప్రేమలు ఆప్యాయతలు కొరబడుతున్నాయి. అందుకని మన స్టేటస్ చూపించుకోవడం కోసమే కానీ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు బఫే సిస్టమ్ అని ఉంది. ఆచారం ఏమిటి, వచ్చిన వాళ్ళకి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి, ఇంకొంచెం తినండి, ఇంకొంచెం వడ్డించుకోండి, తినండి, మొహమాట పడకుండా తినండి, తొందర పడకుండా తినండి అని చెప్పడం మన ఆచారం. అవునా, ఎవరన్నా తింటుంటే నిదానంగా తినండి, తొందర పడకుండా తినండి, మళ్ళీ అడిగి అడిగి వేయించుకోండి అని చెప్తామా లేదా? ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ఫంక్షన్లో భోజన ఫంక్షన్లో ఎవరన్నా ఇక్కడ అడిగే వాళ్ళు ఉన్నారా? ఆచారం మారిపోయింది చూసారా. వాళ్ళు చక్కగా మనల్ని తినండి, కూర్చోండి, నిదానంగా తినండి అంటే చక్కగా తింటాం, ఆరోగ్యంగా నిదానంగా అన్ని చూసుకొని మరీ తింటాం. వాళ్ళు వచ్చి అడిగడిగి వడ్డిస్తూ ఉంటాయి, మనకు తృప్తిగా ఉంటుంది. కానీ ఇప్పుడు పద్ధతి ఏంటి, బఫే సిస్టమ్, బొచ్చు ఒకటి ఇస్తారు. మరి అంతే కదా, బిచ్చకాయ లాగానే అదొకటి తీసుకొని ఆ బిచ్చ నెయ్యి బిచ్చని వడ్డించేవాడు కూడా ఉన్నాడు, మనమే వడ్డించుకోవాలి. వడ్డించుకొని నిలుస్తుంది నాన్న, అది ఫ్యాషన్, అది ఫ్యాషన్ కాదు అమర్యాద, అది అమర్యాద అంటారు. మన యొక్క సంస్కృతి కాదు అది. ఇట్లా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇలా చెప్తూ పోతే మనకు సిగ్గుపడాల్సి వస్తుంది. మనం చేసే పనులు పెద్ద పెద్ద పండుగల పేర్లతో వేడుకల పేర్లతో మనం చేసేది సంస్కృతికి విరుద్ధమైనటువంటివన్నీ చేస్తున్నాం మనం. కనుక చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద అవుతాయి. అర్థమైందా? చిన్న విషయమే కాకపోతే పని, పాప చిన్నపిల్లవాడు ఉఫ్ అంటే ఏమవుతుందన్న, ఉఫ్ అంటే వాడు రేపు అందరినీ ఉఫ్ అంటాడు వాడు. ఏదో మోజు పడుతున్నాడు పాపం, క్యాండిల్స్ వెలిగించుకొని బర్త్డే చేసుకోవాలి అన్నాడు. ఎందుకు, కేక్ కట్ చేయడం ఏమిటి, కట్టింగ్ ఉఫ్లే అన్ని, అంత డిస్ట్రక్షన్ టైప్ చూసారా. మనంత కన్స్ట్రక్టివ్ టైప్, ఎంత కన్స్ట్రక్టివ్ టైప్ అంటే ఏంటి, అన్ని వృద్ధి చేసే పద్ధతే కానీ నాశనం చేసే పద్ధతి కాదు మనం. కనుక అటువంటి ఆలోచనలు మనకు రావాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలి. శ్రాద్ధ కర్మ కానీ మిగతా వైదిక కర్మలు కానీ జరపాలి అంటే కుటుంబం ఉంటేనే జరుగుతుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మతం వాళ్ళై ఉండి ఆ కులానికి రాజసూయ యాగం అంటే క్షత్రుడే చెయ్యాలి, బ్రాహ్మణుడు చేయించాలి. బ్రాహ్మణుడు రాజసూయ యాగం చేయకూడదు, బ్రాహ్మణుడు చేసేటటువంటి వైదిక కర్మ క్షత్రియుడు చేయకూడదు, వైశ్యుడు చేసేది వైశ్యుడు చెయ్యాలి. కనుక ఆ మతం వాళ్ళు ఆ కులం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మలు చేయడం వల్ల ఆ ప్రయోజనాలు దొరుకుతాయి. ఇలా తెలుసుకోవాలంటే మన శాస్త్రం చదివితే కదా తెలుస్తుంది. శాస్త్రం చదవకపోతే ఏం తెలుస్తుంది? అర్జునుడు చెప్పాడు, సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్యచ అన్నారు. తర్వాత స్వతంతి పితరహ, ఆ పితృదేవతలు పాపం వాళ్లకు కూడా ఉన్నత లోకాలు దొరకవు, పితృలకు కూడా. ఎందుకంటే ఆకలి దప్పులతోనే ఉంటారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏమండి వాళ్ళని మనం చూసామా అని అడిగితే, నువ్వు ఉన్నావు కదా ఇక్కడ, నువ్వు ఉండడానికి కారణం నీ పితృలే కదా, వాళ్ళందరూ ఉండబట్టే కదా నువ్వు వచ్చావు ఇక్కడికి. కనుక వాళ్ళందరూ సూక్ష్మ రూపంలో ఉంటారు, మనం చూడనంత మాత్రం లేదంటామా. మన ముత్తాతని మనం చూసామా, మన తాతయ్యకి తాతయ్యను చూసారు ఎవరన్నా? మా తాతయ్యకి తాతయ్య లేడండి అంటారా? లేడండి అంటారా? అన్నం కదా, తాతయ్యకి తాతయ్య ఉండి ఉండాలి, ఉంటేనే నేను వచ్చాను కదా. కనుక ఆయనకి మన కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప, కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఎంతకాలం అన్నాడు, ఎంతకాలం తినాలి నువ్వు, ఎంతకాలం తింటావు, బతికినంతకాలం తింటావు కదా. నువ్వు బతికినంతకాలం వాళ్ళని తెలుసుకో, ఏమిటి నష్టం? ఇంత తింటున్నావు నువ్వు, వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి మూడు ముద్దలు పెట్టలేవా? వాళ్ళు తింటారా లేదా నీకెందుకు, తింటారని చెప్తున్నది శాస్త్రం, పెట్టు. రేపు నీ పిల్లలు అంతే కదా, నీకు నువ్వు మీ నాన్నకి పెట్టావా, నేను ఎందుకు మీకు పెట్టావు అంటాడు వాళ్ళు కదా. అందుకని మన తల్లిదండ్రులు మనం ఎట్లా చూసుకుంటుంటే మన పిల్లలు కూడా మనల్ని అట్లా చూస్తారు రేపు. అర్థమైందా? మన తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి మనం ఎలా గౌరవం ఇస్తే మన పిల్లలు కూడా మనకు అలాగే గౌరవం ఇస్తారు రేపు. ఇప్పుడు మన తల్లిదండ్రులని మన పెద్దవాళ్ళని మనం నెట్టేశామనుకోండి, రేపు మనల్ని నెట్టేస్తారు మన పిల్లలు. ఆ సంగతి తెలియడం లేదు కనుక పతంతి పితరాహ ఏషాం లుప్తపిండ ఉదక క్రియాహ. ఈ పిండదానం తర్పణం క్రియ లేని వాళ్ళై వాళ్ళు నరకాల్లో పతితులవుతారు, పడిపోతారు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత శ్లోకం 43. దోషైరేతై కుల జ్ఞానాం వర్ణ సంకర కారకైః ఉత్పాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. శాశ్వతమైనటువంటి కులధర్మాలు, ఆ వైదిక ధర్మం ఏదైతే ఉందో ఇవన్నీ మనం నష్టపోతాం. ఎప్పటి నుంచో కాల తరాంతరాలుగా వస్తున్నాయి అవి, దాన్ని మనం నిలుపుకోవాలి. ఒక గొలుసు ఉందనుకోండి, ఆ గొలుసు ఒకదాంట్లో ఒకటి లింక్ కదా, ఒక్కొక్క గొళ్ళెం కలిస్తే కదా గొలుసు అవుతుంది. గొలుసు అంటే ఏమిటి? ఒక్కొక్కటి ఒక రౌండ్, ఈ రౌండ్ ఇందులో కలిసి అట్లా ఒక చైన్ అవుతుంది. ఇక్కడ ఒకటి లింక్ పోయిందనుకోండి, అది గొలుసు అవుతుందా? కాదు కదా. అట్లాగే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చిందంటే ఆ లింక్ తెగిపోతుంది అని అర్థం. ఒక్క మతాంతర వివాహం జరిగింది అంటే ఆ కుటుంబంలో ఆ లింక్ పోయింది అని అర్థం. ఇంకా గొలుసు తెగిపోయినట్టే కదా, అది గొలుసు గొలుసు కాదు కదా. కనుక అటువంటి లింక్ గ్యాప్ రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు, లింక్ గ్యాప్ అంటారు. ఆ గ్యాప్ వచ్చిందంటే ఇంకా దాన్ని పూడ్చడం చాలా కష్టం. ఆ గ్యాప్ రాకుండా ఉండడం కోసమే మనం జాగ్రత్తగా వైదిక ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి ఇంట్లో. లేకపోతే ఈ భోగాలు, ఈ యొక్క ఆనందం, వేడుకలు, ఈ సంబరాల్లోనే మనుషులు ఇవన్నీ మర్చిపోతున్నాడు. వైదిక కర్మను భోగం కోసమే చూసుకుంటున్నాడు, అనుభవించడమే. తిను తాగు అంతందనన్నాడు ఆనందంగా అన్నాడు. ఈరోజు మనం చూడండి, మాట్టు పొంగల్ అంటారు వాళ్ళు. పశువులన్నింటినీ కూడా, ఎద్దుల్ని ఆవుల్ని పూజించడం, ధాన్యం ఇంటికి రావడం, ధాన్యాన్ని మనం ఆ క్రొత్తగా వచ్చిన ధాన్యంతో పొంగల్ చేయడం, దేనికంటే ఆ భూమిని మనం గౌరవించడం, ధాన్యాన్ని గౌరవిస్తాం. ఆ ధాన్యం రావాలి అంటే ఈ పశువుల వల్లనే కదా వస్తున్నది మనకు. ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు కనుక వాటి విలువ పోయింది. కనుక వాటిని పూజించడం ఎటువంటి ఆచారం చూడండి. అంటే సమాజంలో భూత యజ్ఞం అనేది మన వాళ్ళు ఎంత చక్కగా పెట్టారు. ఇది భూత యజ్ఞం, మాట్టు పొంగల్ అంటే భూత యజ్ఞం. ఇప్పుడు చేసేవాడికి మాట్టు పొంగల్ అంటాడే గానీ భూత యజ్ఞం తెలియదు. తెలియకపోయినప్పుడు వాడు చేసేది ఏమి యజ్ఞం? భూత యజ్ఞం. దాన్ని స్నానం చేయించి, దానికి అలంకారం చేసి, దానికి అన్ని పెట్టి చేస్తాడు భూత యజ్ఞం. అది పండగలప్పుడు దానం చేస్తాం, హరిదాసులకి దానం చేస్తారు, ఆ గంగిరెద్దివాడు బస్వాన్ని వస్తే వాడికి దానం చేస్తారు. మనుష్య యజ్ఞం. ఇప్పుడు ఈ సంగతి అమావాస్య తినడు, పితృలకు తర్పణం చేయటం పితృయజ్ఞం, రోజు పారాయణం చేయటం ఋషి యజ్ఞం, దైవాన్ని నిర్ణయం తలుచుకొని ఇది చేయడం, దీపారాధన చేయడం, పూజ చేయడం దైవ యజ్ఞం. ఇవన్నీ మనకు తెలియకుండానే, ఈ యజ్ఞాలను తెలియకుండానే చేస్తున్నాం మనం. శాస్త్రంలో చెప్పింది అవి పంచయజ్ఞాలు అంటారు, మహాయజ్ఞాలు అని చెప్పన్నారు. మామూలు యజ్ఞం కూడా కాదు అది, మహాయజ్ఞం అన్నారు. మనకేమిటి తెలియటంలో వాటి విలువ. అవి చేయడం వల్ల మనకు ఎంతో చిత్తశుద్ధి వస్తుంది, ఒక గౌరవం ఏర్పడుతుంది, స్వార్థం తగ్గుతుంది. మనిషి స్వార్థం తగ్గాలి అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ చెయ్యగా చెయ్యగా దానం చేయడం, అవతల వాళ్ళకి సహాయం చేయడం, మిగతా భూతాలకి, పంచభూతాలకి, పక్షులకి, జీవరాశులకి, పశువులకి, వీటన్నిటికీ అన్నదానం చేయడం, అన్నం ఇవ్వడం, వాటికి వాటి క్షేమం చూడడం, ఇలా చేయడం వల్ల వ్యక్తి తన కోసం జీవించకుండా, తన కోసమే మాత్రమే కాకుండా సమాజ పరిరక్షణకి కూడా తోడ్పడుతున్నాడు అని. అలా తోడ్పడటం ఏమైందంటే ఈ యొక్క సృష్టి ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే వీడే రక్త పింజర్లాగా అందరినీ జలగలాగా పట్టి పీడిస్తూ ఉంటాడు, నా కోసమే ఉంటాడు సమాజం అంతా, నాకే కావాలి సుఖం, నేనే అనుభవించాలి. అంటే ఏమైంది, వీడి ఒక్కడి సుఖం కోసం 100 మందికి 1000 మందికి హాని చేస్తాడు ఒక్క మనిషి, రాక్షసుడిలాగా అవుతాడు. అదే 100 మంది కోసం జీవిస్తే మహానుభావుడు అవుతాడు, 1000 మంది కోసం జీవిస్తే మహానుభావుడు అవుతాడు, తన కోసమే తాను, అందరూ తన కోసమే అంటే రాక్షసుడు అవుతాడు. చూసారా, మనిషి ఒక్క ఆలోచనలు మారు, నాకు వద్దు అందరి సుఖమే నా సుఖం అంటే మహానుభావుడు అవుతాడు, నా సుఖమే అందరూ చూడాలి అంటే అసురుడు అవుతాడు, రాక్షసుడు అవుతాడు. అర్థమైందా? ఒక్క ఆలోచన, చిన్న స్వార్థం నిస్వార్థం, స్వార్థం నిస్వార్థం. స్వార్థం ఉంటే మనిషి పతనమవుతాడు, రాక్షసుడు అసురుడు అంటాం. స్వార్థం లేకపోతే నిస్వార్థం అయితే మహాత్ముడు అంటాం, భగవంతుడితో సమానం అంటాం. కనుక నా పనుల వల్ల, నా ఆలోచనల వల్ల, నా మాటల వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, ఈవెన్ క్రిమికీటకాదులకు కూడా నష్టం జరగకూడదు, అట్లా ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా పరుషమైనటువంటి వాక్యాలు రాకూడదు నోటి నుంచి ఎవరి మీద కూడా, ఎందుకంటే మనకు అందరూ దైవ సమానులు, దైవ స్వరూపులు. ప్రతి ప్రాణి దైవస్వరూపం, ప్రతి చెట్టు పుట్ట అన్ని దైవస్వరూపం. అలాంటప్పుడు నేను భగవంతుడిని ఎలా నిందిస్తాను, ఎలా పరుషమైన వాక్యాలు మాట్లాడతాను, ఎలా మనసులో వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటాను, సాధ్యమవుతుందా? అది మన యొక్క సంస్కృతి. చూసారా, ప్రతిదాన్ని దైవంగా చూడడం. ఇది పుష్పం ఇస్తే నేను ఇస్తే ఏం చేస్తారు మీరు? ఈ పుష్పం మీ చేతిలోకి రాగానే కళ్ళకు అద్దుకుంటారు. ఎందుకు? స్వామిని ఇచ్చారు ప్రసాదం. ఇంకా కావాలంటే చెక్కలు చించి నోట్లో కూడా వేసుకుంటారు కొంతమంది ప్రసాదం. ఎందుకంటే అది వ్యక్తం చేస్తారు భావనని, అది వ్యక్తం అవుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక లోపల ఒక తెలియనిటువంటి ఆనందం ఏర్పడుతుంది. ఆ ఆనందం వల్ల రక్త ప్రసరణ కానీ అన్ని శరీర అవయవాలన్నీ కూడా చక్కగా స్పందిస్తాయి, ఆరోగ్యకరంగా స్పందిస్తాయి. ఆరోగ్యకరంగా స్పందించడం వల్ల మనం ఆరోగ్యవంతులం అవుతాం. లేదా ఈ పుష్పని విసిరేసామండి, పుష్పాన్ని విసిరేస్తాం, కాళ్ళతో నలిపేస్తాం, ఇచ్చేస్తాం, చింపేస్తాం, ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అణువును కూడా ఆ యొక్క ఆ పనికి దానికి వ్యతిరేకంగా స్పందిస్తుంది. వ్యతిరేకంగా స్పందించడం వల్ల మనిషి శరీరం అనారోగ్యవంతం అవుతుంది. ఎంత లాజిక్ ఉందో చూడండి. ఇందులో ఒకదాన్ని చింపడం, నరకటం, చెయ్యడం, హింసించడం, బాధ పెట్టడం చేస్తే నా శరీరంలో ఉన్నటువంటి అణువును కూడా విషపూరితంగా మారుతుంది. ఒకదాన్ని విలువగా, చక్కగా, ప్రేమగా, దాన్ని గౌరవంగా చూస్తే నా మన శరీరంలో అణువణువు చక్కగా స్పందిస్తుంది ఆరోగ్యకరంగా. కనుక మన ఆరోగ్యం ఎక్కడుంది ఇప్పుడు? అవతలి వాళ్ళ సంతోషంలో ఉంది మన ఆరోగ్యం. అర్థమైందా? అవళ్ళ వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం మనం, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషం వస్తుంది అంటే అంతకంటే ఆనందం ఏముంది? నీ ముఖం నువ్వు చూసుకోలేవు, నీ సంతోషాన్ని నీకు తెలియదు. నువ్వు ఇచ్చే సంతోషం వాళ్ళలో చూసినప్పుడు నీకు అద్దంలాగా కనపడుతుంది. అవునా? అందుకే తల్లి తన సంతోషాన్ని పిల్లల్లో చూసుకుంటుంది. తల్లి చూసారా, తల్లి తన సంతోషాన్ని తన కోసం చూసుకోదు, తన సంతోషాన్ని పిల్లలలో చూసుకుంటుంది. పిల్లవాడు తింటూ ఉంటే తన ఆకలితోనే ఉంటుంది, పిల్లవాడు తింటూ ఉంటే ఆనందంగా తాను తిన్నంత సంతోషపడుతుంది. అదేమిటి, ఆకలితో ఉండి పిల్లవాడు తింటుంటే తాను ఎట్లా సంతోషపడుతుంది? తాను తినకపోయినా కూడా వాడి సంతోషంలో కడుపు నిండిపోతుంది ఆవిడకి. ఇదేమిటండి లాజిక్ అన్నారు. అదే ఇండియన్ లాజిక్. అది ఇండియన్ లాజిక్. అర్థమైందా? తర్వాత చూడండి, ఏతైహి దోషైహి, ఈ దోషాల వల్ల, వర్ణ సంకరం వల్ల, ఎప్పుడైతే పితరులందరూ కూడా లుప్త పిండోదకం అంటే పిండ ఉదకాలు లభించకుండా వాళ్ళందరూ పాపాన్ని పొందుతారో నరకాన్ని పొందుతారో, అటువంటి పాపం మనం చేయడం వలన, కులజ్ఞానం కుల నాశనం వలన, మతాంతర వివాహాల వల్ల ఈ కుల నాశనం అవ్వడం వలన వర్ణసంకర కారకం అంటే ఈ వర్ణసంకరానికి మనం కారకులమవుతాం. ఈ దీని వలన శాశ్వత జాతి ధర్మాహ కుల ధర్మాహ ఉత్సాధ్యంతే. ఇలా వర్ణసంకరానికి కారకులం అయితే మన జాతి ధర్మం అంటే ఒక సమాజానికి జాతికి ఒక ధర్మం ఉంటుంది. హిందూ జాతి మన ధర్మం మనకు ఉంటుంది, ఇంకొక జాతి వాళ్ళ వాళ్ళ జాతికి వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉంటాయి. అక్కడ నివసించే వాళ్ళకి భౌగోళికంగా వాళ్ళ వాళ్ళ వాతావరణాన్ని బట్టి వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. విదేశాల్లో వాళ్ళకి ఎండ ఉండదు, చలి ఎక్కువ వాళ్ళకి, అందుకని టై కట్టుకోవాలి, ఫుల్గా మూసుకోవాలి. ఇక్కడ భౌగోళికంగా వాళ్ళ వాతావరణం ఏమిటి, చలి, ఇక్కడ కనుక గాలి తగిలితే దగ్గు నెమ్ము చేరుతుంది, అందుకని ఎప్పుడు ఇట్లా బిగించుకొని టై కట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏప్రిల్లో మే నెలలో టై కట్టుకుంటామా? వాడేదో టై కట్టుకున్నాడని వీడు టై కట్టుకోవడం ఎందుకు? ఎందుకు చెప్తున్నాను, క్లైమేట్ చేంజెస్, ఆ క్లైమేట్ వాతావరణం వల్ల మన యొక్క డ్రెస్ లో కోడ్లో కూడా మార్పు ఉంది. అర్థమైందా? ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే పూజారులందరూ స్వెటర్ వేసుకుంటారు, కోటు స్వెటర్ వేసుకుని పూజ చేస్తారు. అక్కడ వేసుకోకపోతే వాడు బతకడు. మన పూజారి వేసుకుంటే మనం దక్షిణమయ్యాం. ఇక్కడ పూజారి ఏం ఉండకూడదు ఒంటి మీద, జుట్టు జుట్టు పెంచుకోకూడదు. ఇక్కడ ఇక్కడ వాతావరణానికి తగినట్టు ఇక్కడ ఉండాలి, అక్కడ వాతావరణానికి తగినట్లు అక్కడ ఉండాలి. ఇన్ని కొన్ని కొన్ని జాతులకి కూడా కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ భౌగోళికమైనటువంటి వాతావరణానికి అనుసరించి. ఇవన్నీ మనం చదవాలి అంటే గురువు దగ్గర వింటే కదా శాస్త్రం వింటే తెలుస్తుంది. ఎంతసేపటికి పౌడర్ పూసుకోవడం, అద్దం పూసుకోవడం, తినడం, పొద్దున మధ్యాహ్నం రాత్రి తినడం, అలంకారం చేసుకుంటూ ఉంటే ఏం తెలుస్తాయి ఇవన్నీ? అందుకని శరీరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు, జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏమి తెలుసుకుంటున్నాను, ఎంత తెలుసుకుంటున్నాను ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ ధనము బంగారము వస్త్రములు ఇవన్నీ కాదు ప్రధానం. ఎంత తెలుసుకుంటున్నాం అనేది ప్రధానం. కనుక శాశ్వతమైనటువంటి ఈ కుల ధర్మాలు, ఈ జాతి ధర్మాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఉత్సాధ్యంతే, సమూలంగా నాశనం అయిపోతాయి. హే కృష్ణ, ఈ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పోతాయి. గృహస్థుడి మీదనే అందరు ఆధారపడి ఉన్నారు. గృహస్థుడే అన్ని చెయ్యాలి. బ్రహ్మచారి దగ్గర డబ్బులు ఉండవు, సంపాదన ఇంకా మొదలు కాలేదు. ఆయన ఏం చేస్తాడు, వైదిక కర్మలు చేయలేడు కదా. వానప్రస్థుడు అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్మెంట్, ఆయన జపం చేయాల్సిందే కానీ ఇంకేమి చేయలేడు. వైదిక కర్మలు చేసే అర్హత ఉండదు. సన్యాసి చెప్పనే అక్కర్లేదు, ఆయన బిక్షకి బయట వాడి మీద ఆధారపడుతూ ఉంటాడు. ఇంక సన్యాసి ఏం చేస్తాడు? ఇప్పుడు వైదిక కర్మలు చేయాల్సింది ఎవరు? ఒకే ఒక ఆశ్రమం, గృహస్థాశ్రమం. అటువంటి గృహస్థాశ్రమం సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ఒకటే ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి సంబంధించిన పురుషుడు యుద్ధం రంగంలో ఉంటే అతన్ని చంపితే మనం ఆ గృహస్థాశ్రమ ధర్మం పడిపోతుంది. గృహస్థాశ్రమ ధర్మం నశిస్తే ఆ కులధర్మం పోతుంది. గృహస్థాశ్రమ ధర్మం నశిస్తే, వర్ణ సంకరం ఏర్పడితే ఈ యొక్క వైదిక ధర్మం అంతా నశిస్తుంది అన్నాడు. కనుక వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎంతటి విలువైనవని మన హిందూ ధర్మంలో చెప్పబడింది అని మనం తెలుసుకోవాలి. కనుక ఇటువంటి దోషాలన్నిటికీ కారణమవుతాం జనార్దన అని చెప్పి తర్వాత శ్లోకం, ఇవన్నీ నశిస్తాయి అని చెప్తున్నాడు. అలా నశించడానికి మనం ఎందుకు కారకులం కావాలి అన్నాడు. 44, ఇటువంటి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎందుకు చాలా అవసరం అని చెప్తున్నానంటే, ఉచ్ఛన్న కుల ధర్మాణం
మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యను సుశ్రుమ.
మనిషి ఆరోగ్యంగా ఎదగాలి అంటే ఒక మనల్ని ఓదార్చే వడి కావాలి. వడి అంటారు చూసారా, తల్లి వడి. అమ్మకు కోపం వస్తే నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, నాన్న కోపం వస్తే అమ్మ దగ్గరికి రావచ్చు, వీడిద్దరికి కోపం వస్తే తాతయ్య దగ్గరకో అత్తయ్య దగ్గరకు వెళ్ళచ్చు. ఉమ్మడి కుటుంబం అయితే కనీసం ఒకళ్ళ కోపం వస్తే ఇంకొకడైనా మనల్ని ఆదరిస్తారు. ఒక మనకు మంచి ఓదార్చే వడి కావాలి. మన యొక్క దిగులు చింతలు చెప్పుకుంటే మనల్ని ఓదార్చే వ్యక్తి కావాలి, తోడు కావాలి, నీడ కావాలి. ఆ తోడు నీడ ఓదార్చే వ్యక్తి ఉన్నప్పుడే వ్యక్తి ఆరోగ్యంగా ఎదుగుతాడు. అలా లేకపోవడం వల్లనే ఈ రోజుల్లో ఒంటరి కుటుంబాలు అయిపోయినాయి కదా. అమ్మకు కోపం వస్తే ఇంకెవరు లేరు మాట్లాడటానికి ఇంట్లో, ఎందుకు ఇంట్లో ఎవరు లేరు కదా. వివాహం అంటే ఏముంది, వివాహం ఎందుకండి పెళ్లి పెళ్లి చేసుకోవడం, కలిసి ఉంటే సరిపోతుంది కదా అంటున్నారు కదా ఇప్పుడు. కలిసి ఉంటే సరిపోతుంది వివాహం ఎందుకు అంటున్నాడు. కలిసి కొద్ది రోజులు ఉన్నా కాంట్రాక్ట్ లాగా, తర్వాత మళ్ళీ నువ్వు ఇంకో విడిపోయి మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ వివాహాలు అవుతున్నాయి. వెనకటి రోజులు రిజిస్టర్ చేసుకోవడం ఉన్నదా, రిజిస్టర్ చేసుకోవడం ఏమిటి పెళ్లిని అంటే. మన సంతకాలు పెట్టాలి, మనస్సే సంతకం, అగ్ని సాక్షి సంతకం. ఇప్పుడు రిజిస్టర్లు చేసుకుంటున్నా ఉంటున్నారా పోనీ, రిజిస్టర్ అన్నీ కూడా అన్రిజిస్టర్ అయిపోతున్నాయి. కనుక పెళ్లి అనేది మనస్సులకు మనస్సులకు జరిగేదే కానీ శరీరానికి శరీరానికి కాదు. వివాహం అనే వ్యవస్థ చాలా గొప్ప, చాలా చాలా గొప్ప. అందుకనే విదేశీయులందరూ వివాహం, ఈ మన దేశ వివాహాన్ని ఇష్టపడతారు వాళ్ళు, ఈ పద్ధతిని ఇష్టపడతారు. అదే అంటున్నాడు అర్జునుడు, హే జనార్దన, మనం విన్నాం కదా మన పెద్దల నుంచి ఇటువంటి సామరస్యం, ఒకళ్ళకొకళ్ళ సహకారం, తోడు నీడ కావాలి అంటే నమ్మకం ఉండాలి కదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి. నమ్మకం ఉండాలంటే ఇద్దరు కలిసి జీవిస్తే కదా నమ్మకం ఏర్పడుతుంది. నేను నిన్ను నమ్ముతాను, నిన్ను నవ్వు, నువ్వు నన్ను నమ్మాలి కదా అంటే ఇద్దరు కలిసి జీవిస్తే కదా. ఏడడుగులు సంబంధం అంటారు సార్ సప్తపది, అట్లా ఏడడుగులు 70 సంవత్సరాలు అట్లా నడవాలి కలిసి, లేకపోతే నమ్మకం ఎలా తెలుస్తుంది. ఒకళ్ళకొకళ్ళకి నమ్మకం అంటారు. ఆ నమ్మకం లేకపోతే ఏమవుతుందంటే అవిశ్వాసం ఏర్పడితే మనిషిలో అబద్ధత ఏర్పడుతుంది, సెక్యూరిటీ ఉండదు మనిషికి. ఆ మనిషిని నేను నమ్మాను అంటే ఇంకంతే, అలా ఉంటారు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. భార్యాభర్తలంటే ఏమి లేదు, నమ్మకం, కలిసి ఉండడం అనేది నమ్మకం. నమ్మకమే బలమైనదిగా ఉండాలి, కానీ చేసే పనుల వల్ల కాదు. రిజిస్టర్ చేసినంత మాత్రాన బలంగా ఉండదు. ఇక్కడ సంకల్ప బలం లేకపోతే ఏముంది. కనుక అటువంటి అనుశుశ్రూమ అంటే గురుశిష్య పరంపరగా మనం వింటూ వచ్చాం కదా ఈ ధర్మాల గురించి, ఇవి గనక చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుందని కూడా మనకు తెలుసు కదా. నరకే నియతం వాసః, ఇటువంటి సంకరానికి కారకుడైన వాడు నరకానికే వెళతాడు. ఏ కృష్ణ నన్ను నరకానికి వెళ్ళమంటావా నువ్వు అంటున్నాడు అర్జునుడు. నరకే నియతం వాసః మనుష్యాణం, ఎవరికి, ఏ మనుషులు, ఉత్సన్న కులధర్మాణం, కులధర్మాన్ని నాశనం కావడానికి కారకుడైనటువంటి మనుషులందరూ కూడా నరకానికే వెళతారని చెప్పి మనం విన్నామా లేదా. మన పెద్దలు చెప్పారు కదా ధర్మశాస్త్రంలో అనుశుశ్రూమ, మనం విన్నాం కదా. మనల్ని ఎందుకు నడిచాడు, యుద్ధం జయిస్తావు నువ్వు అంటున్నాడు అర్జునుడు. చూసారా, ఇప్పుడు అర్జునుడు సంకట పరిస్థితిలో ఉన్నాడు, పాపం చాలా సంకట స్థితిలో ఉన్నాడు. చూద్దాం భగవంతుడు పరమాత్ముడు ఎలా సమాధానం చెప్పబోతున్నాడు చూడాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.